ఓం శాంతి. 9/2/2024. మధురమైన పిల్లలు, శివజయంతి సందర్భంగా మీరు చాలా వైభవంగా నిరాకారుడైన తండ్రి చరిత్రను అందరికీ వినిపించండి. ఈ శివజయంతి వజ్రతుల్యమైనది. ప్రశ్న: బ్రాహ్మణులైన మీ సత్యమైన దీపావళి ఎప్పుడుంటుంది మరియు ఎలా? జవాబు: వాస్తవానికి శివజయంతియే మీ కొరకు సత్యాతి సత్యమైన దీపావళి. ఎందుకంటే శివ్ బాబా వచ్చి ఆత్మరూపీ దీపమైన మిమ్మల్ని వెలిగిస్తారు. ప్రతి ఒక్కరి ఇంటిలో దీపం వెలుగుతుంది, అనగా ఆత్మజ్యోతి వెలుగుతుంది. వారు స్థూలమైన దీపాలను వెలిగిస్తారు, కాని మీ సత్యమైన దీపం శివ్ బాబా రావడం ద్వారా వెలుగుతుంది. అందుకే మీరు ఎంతో వైభవంగా శివజయంతిని జరుపుకోండి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు శివజయంతిని జరుపుకుంటారు, మరియు భారత్లోనైతే శివజయంతిని తప్పకుండా జరుపుకుంటారు. ఒక్కరి జయంతినే జరుపుకోవడం జరుగుతుంది, మళ్లీ వారిని సర్వవ్యాపి అని అనేస్తారు. ఇప్పుడు సర్వవ్యాపి అయిన వారి యొక్క జయంతి అయితే ఉండదు. జయంతిని ఎప్పుడు జరుపుకోవడం జరుగుతుంది? గర్భం నుండి బయటకు వచ్చినప్పుడు. శివజయంతినైతే తప్పకుండా జరుపుకుంటారు, ఆర్య సమాజం వారు కూడా జరుపుకుంటారు. ఇప్పుడు మీరు 2024లో 88వ జయంతిని జరుపుకుంటారు, అనగా వారు జన్మించి 88 సంవత్సరాలైంది అని అర్థం. జన్మదినమైతే అందరికీ గుర్తుంటుంది, ఫలానా రోజున వీరు గర్భం నుండి బయటకు వచ్చారు అని అంటారు. ఇప్పుడు మీరు శివ్ బాబా యొక్క 88వ జయంతిని జరుపుతారు. వారు నిరాకారుడు, వారికి జయంతి ఎలా ఉంటుంది? ఎంతో పెద్ద పెద్ద వ్యక్తుల వద్దకు ఆహ్వాన పత్రికలు వెళ్తాయి. ఎవరో ఒకరు అడగాలి కదా, మీరు జయంతిని ఎలా జరుపుతారు? వారు జన్మను ఎప్పుడు మరియు ఎలా తీసుకున్నారు? ఆ తర్వాత వారికి శారీరక పేరు ఏం పెట్టారు? కాని ఎటువంటి రాతిబుద్ధి కలవారిగా ఉన్నారంటే అసలెప్పుడు అడగరు. మీరు వారికి తెలియచేయచ్చు, వారు నిరాకారుడు, వారి పేరు శివ, మీరు శాలిగ్రామాలైన పిల్లలు, ఈ శరీరంలో శాలిగ్రామం ఉందని మీకు తెలుసు. శరీరానికి పేరుంటుంది, వారు పరమాత్మ అయిన శివుడు. ఇప్పుడు మీరు ఎంత వైభవంగా కార్యక్రమాలను చేస్తారు. శివ్ బాబా ఈ బ్రహ్మతనువులోకి ప్రవేశించినప్పుడు అదే వారి జయంతిగా గాయనం చేయబడుతుందని రోజు రోజుకు మీరు వైభవంగా అర్థం చేయిస్తూ ఉంటారు. వారికి తిథి తారీఖు ఏమీ ఉండదు. నేను సాధారణ తనువులోకి ప్రవేశిస్తాను అని అంటారు, కాని ఎప్పుడు ఏ గడియా అనేది చెప్పరు. తిథి తారీఖు రోజు మొదలైనవి చెప్తే ఫలానా తారీఖు అని అనొచ్చు. వీరికి జన్మపత్రి మొదలైనవి ఉండవు. వాస్తవానికి అందరికన్నా ఉన్నతమైన జన్మపత్రి అయితే వీరిదే. వీరి కర్తవ్యం కూడా అన్నింటికన్నా ఉన్నతమైనది. ప్రభు, నీ మహిమ అపారమైనది అని అంటారు. అంటే తప్పకుండా వారు ఏదో చేస్తూ ఉండొచ్చనర్థం. మహిమైతే అనేకులకు గాయనం చేయబడుతుంది. నెహ్రూ, గాంధీ మొదలైన వారందరి మహిమను గానం చేస్తారు. వీరి మహిమను గురించి ఎవ్వరూ తెలియచేయలేరు. వారు జ్ఞానసాగరుడు, శాంతిసాగరుడు అని మీరర్థం చేయిస్తారు. వారు ఒక్కరే కదా, మరి వారిని సర్వవ్యాపి అని ఎలా అనగలరు? కాని ఏమీ అర్థం చేసుకోరు. మీరు జరుపుకున్నా అదేమిటి అని అడిగే సాహసం కూడా ఎవరూ చేరు. శివజయంతిని జరుపుకుంటున్నారంటే, మహిమ గానం చేయబడుతుందంటే తప్పకుండా ఎవరు ఉండి వెళ్లారనే కదా. ఇలా అడగాలి. ఎంతోమంది భక్తులున్నారు. ఒకవేళ గవర్నమెంట్ అంగీకరించకపోతే మరి భక్తులు సాధువులు గురువుల యొక్క స్టాంపులను కూడా తయారు చేయకూడదు. ప్రభుత్వం ఎలా ఉందో ప్రజలు కూడా అలాగే ఉన్నారు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి చరిత్ర గురించి కూడా బాగా తెలిసింది. మీకెంతైతే నష ఉంటుందో అంతటి నష ఇంకెవరికీ ఉండదు. శివజయంతి వర్జతుల్యమైనదని, మిగిలిన జయంతులన్నీ గవ్వతుల్యమైనవని మీరే అంటారు. తండ్రే వచ్చి గవ్వలను వజ్రతుల్యంగా తయారు చేస్తారు. శ్రీకృష్ణుడు కూడా తండ్రి ద్వారానే అంత ఉన్నతంగా తయారయ్యారు. అందుకే వారి జన్మ వజ్రతుల్యంగా గాయనం చేయబడుతుంది. మొదట గవ్వతుల్యంగా ఉంటుంది, ఆ తర్వాత వజ్రతుల్యంగా బాబా తయారు చేశారు. ఈ విషయాల గురించి మనుషులకు తెలీదు. శ్రీకృష్ణుణ్ణి ఈ విధంగా ప్రపంచ యువరాజుగా ఎవరు తయారు చేశారు? ఇది కూడా అర్థం చేయించాలి. శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుతారు. బిడ్డ అయితే మాతృగర్భం నుండి బయటకొచ్చాడు. అతణ్ణి గంపలో తీసుకువెళ్లారు. నిజానికి శ్రీకృష్ణుడు విశ్వానికి యువరాజు. కావున అతనికి భయం దేనికి? అక్కడికి కంసుడు మొదలైనవారు ఎక్కడ్నుండొచ్చారు? ఈ విషయాలన్నింటినీ శాస్త్రాల్లో రాశారు. ఇప్పుడు మీరు బాగా అర్థం చేయించాలి. అర్థం చేయించే యుక్తులు చాలా బావుండాలి. అందరూ ఒకే విధంగా చదివించలేరు. యుక్తియుక్తంగా అర్థం చేయించకపోవడం వల్ల ఇంకా డిస్సర్విస్ జరుగుతుంది. ఇప్పుడు శివ జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. కావున తప్పకుండా శివుని మహిమనే గానం చేస్తారు. గాంధీ జయంతి నాడు గాంధీ మహిమనే చేస్తారు. వేరే ఏమీ తోచదు. ఇప్పుడు మీరు శివ జయంతిని జరుపుకుంటున్నారంటే తప్పకుండా వారి మహిమ, వారి బయోగ్రఫీ లేక జీవిత చరిత్ర కూడా ఉంటుంది. మీరు ఆ రోజున వారి జీవిత చరిత్రనే అర్థం చేయించండి. శివ జయంతి ఎలా ప్రారంభమైంది అని మనుషులెవ్వరూ అడగను కూడా అడగరు అని తండ్రి అంటారు. దాని గురించి వర్ణనేమీ లేదు. వారి మహిమ అపారమైనది అని గానం చేయబడుతుంది. శివబాబాను భోళానాథుడు అంటూ ఎంతో మహిమ చేస్తారు. వారు భోళా భండారి. వారేమో శివశంకరాననేస్తారు. శంకరుడు భోళానాథుడననుకుంటారు. వాస్తవానికి భోళానాథుడు అన్నది శంకరునికి వర్తించదు. అతని విషయంలో కన్ను తెరిస్తే వినాశనం జరిగింది అని అంటారు. అలాగే ఉమ్మెత్తను తింటారు అన్నట్లు వర్ణిస్తారు. అటువంటి వారిని భోళానాథుడు అని ఎలా అనగలరు? మహిమైతే ఒక్కరిదే జరుగుతుంది. మీరు శివుని మందిరాలకు వెళ్లి అర్థం చేయించాలి. అక్కడకు చాలామంది వస్తారు. కావున శివుని జీవిత చరిత్రను వినిపించాలి. భోళా భండారి శివబాబా అంటారు. శివుడు మరియు శంకరుని భేదాన్ని కూడా మీరే తెలియజేశారు. శివుని మందిరంలో శివుని పూజ జరుగుతుంది. కావున అక్కడకు వెళ్లి మీరు శివుని జీవిత ఖాతను తెలియజేయాలి. జీవిత ఖాత అన్న పదాన్ని విని శివుని జీవిత ఖాతను ఎలా వినిపిస్తారు అని కొందరు ఆశ్చర్యచకితులవుతారు. కావున మనుషులు ఇది అద్భుతమైన విషయమని భావించి ఎంతోమంది వస్తారు. మీరు ఇలా చెప్పండి, ఆహ్వానం అందుకుని ఎవరైతే వస్తారో వారికి మేము పరంపిత పరమాత్మని జీవిత ఖాతను వినిపిస్తాము. గాంధీ మొదలైన వారి యొక్క జీవిత ఖాతలను కూడా వింటారు కదా. ఇప్పుడు మీరు శివుని మహిమను చేస్తారు. దాంతో మనుషుల బుద్ధి నుండి సర్వవ్యాపి విషయం ఎగిరిపోతుంది. ఒకరి మహిమ ఇంకొకరితో కలవదు. ఇక్కడ ఏదైతే మండపాన్ని తయారు చేస్తారో లేక ప్రదర్శనిని తయారు చేస్తారో అదేమీ శివుని మందిరం కాదు. వాస్తవానికి సత్యాతి సత్యమైన శివుని మందిరం ఇదేనని ఇక్కడ రచయితే స్వయంగా కూర్చుని రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారని మీకు తెలుసు. మీరు ఇలా రాయొచ్చు, రచయిత యొక్క జీవిత చరిత్రను మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల రహస్యాన్ని మరియు చరిత్రను వినిపిస్తాము. హిందీలో మరియు ఇంగ్లీష్లో రాసి ఉండాలి. పెద్ద పెద్ద వారి వద్దకు వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోతారు. పరంపిత పరమాత్ముని జీవిత చరిత్ర గురించి తెలియజేస్తున్న వీరసలెవరు? మీరు కేవలం రచన గురించి మాత్రమే చెప్తే వారనుకుంటారు ప్రళయం జరిగింది, ఆ తర్వాత మళ్లీ కొత్త రచనను రచించారు అని. కాని అలా కాదు. తండ్రి వచ్చి పద్ధతుల్ని పావనంగా తయారు చేస్తారని మీరు అర్థం చేయించాలి. అప్పుడు మనుషులు ఆశ్చర్యపోతారు. శివుని మందిరంలోకి కూడా ఎంతోమంది వస్తారు. హాల్ లేక మండపం పెద్దగా ఉండాలి. మీరు ప్రభాతయాత్ర చేసినా అందులో కూడా ఈ లక్ష్మీనారాయణ రాజ్యాన్ని ఎవరు స్థాపన చేశారు అన్నది వారికి అర్థం చేయించాలి. సర్వాత్మలకు తండ్రి అయిన నిరాకారుడైన శివబాబాయే వచ్చి రాజ్యోగాన్ని నేర్పిస్తారు. శివుని మందిరంలోకి వెళ్లి ఏ విధంగా సేవ చేయాలి అని విచారసాగర మంథనం చేయాలి. శివుని మందిరంలో ఉదయాన్నే పూజ చేస్తారు. గంటలు మొదలైనవి కూడా ఉదయమే మోగుతాయి. శివబాబా కూడా ప్రభాత వేళ్లలోనే వస్తారు. అర్ధరాత్రి వస్తారు అని అనరు. ఆ సమయంలో మీరు జ్ఞానాన్ని కూడా వినిపించలేరు, ఎందుకంటే మనుషులు నిద్రిస్తూ ఉంటారు. రాత్రివేళలో కనీసం మనుషులకు ఖాళీ ఉంటుంది. దీపాలు మొదలైనవి కూడా వెలుగుతూ ఉంటాయి. లైట్లు కూడా బాగా ఉండాలి. శివబాబా వచ్చి ఆత్మలైన మిమ్మల్ని మేల్కొలుపుతారు. సత్యమైన దీపావళి ఇదే. అందరి ఇళ్లలోని దీపాలు వెలుగుతాయి, అనగా ఆత్మజ్యోతి వెలుగుతుంది. వారైతే ఇళ్లల్లో స్థూలమైన దీపాలను వెలిగిస్తారు. కాని వాస్తవానికి దీపావళి యొక్క అర్థం ఇదే. కొందరి దీపం ఏమాత్రమూ వెలగదు. మన దీపం ఎలా వెలుగుతుంది అనేది మీకు తెలుసు. ఎవరైనా మరణిస్తే అంధకారం ఏర్పడకూడదని దీపం వెలిగిస్తారు. కాని మొదట ఆత్మదీపం వెలిగితేనే అంధకారం ఉండదు. లేదంటే మనుషులు ఘోర అంధకారంలోనే ఉంటారు. ఆత్మైతే క్షణంలో ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుంది. ఇందులో అంధకారం మొదలైన వాటి విషయమేమీ లేదు. ఇది భక్తి మార్గపు ఆచారము. నూనెయిపోతే దీపం మారిపోతుంది. అంధకారం యొక్క అర్థాన్ని కూడా ఏమీ అర్థం చేసుకోరు. పితృభోజనాలు మొదలైనవి తినిపించే అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు. ఇంతకుముందు ఆత్మలు పిలిచేవారు, ఏదో ఒకటి అడిగేవారు. ఇప్పుడది అంతగా నడవడం లేదు. ఇక్కడ కూడా వస్తారు. కొన్నిసార్లు ఏదో ఒకటి చెప్తారు. మీరు సుఖంగా ఉన్నారా అని అడిగితే హాజీ అంటారు. ఇక్కడి నుండి ఎవరైతే వెళ్తారో వారు తప్పకుండా మంచి ఇంట్లోనే జన్మ తీసుకుంటారు కదా. జన్మ తప్పకుండా అజ్ఞానుల ఇంటిలోనే తీసుకుంటారు. జ్ఞానుల ఇంటిలో జన్మ తీసుకోలేరు, ఎందుకంటే జ్ఞానులైన బ్రాహ్మణులు వికారాల్లోకి వెళ్లలేరు. వారు పవిత్రంగా ఉంటారు. అయితే మంచి సుఖమయమైన ఇంటిలోకి వెళ్లి జన్మ తీసుకుంటారు. ఎటువంటి అవస్థను అటువంటి జన్మ అని వివేకం కూడా చెప్తుంది. అప్పుడు అక్కడ తమ ప్రభావాన్ని చూపిస్తారు. శరీరం చిన్నగా ఉన్న కారణంగా మాట్లాడలేరు. కాస్త పెద్దైన తర్వాత జ్ఞాన ప్రభావాన్ని తప్పకుండా చూపిస్తారు. కొందరు శాస్త్రాల సంస్కారాలను తీసుకువెళ్తారు. కావున బాల్యంలోనే అందులో నిమగ్నమైపోతారు. ఇక్కడి నుండి కూడా జ్ఞానాన్ని తీసుకువెళ్తారు. కావున తప్పకుండా మహిమ వెలువడుతుంది. మీరు శివజయంతిని జరుపుకుంటారు. కాని వారు దాని అర్థాన్నేమీ అర్థం చేసుకోలేరు. ఒకవేళ వారు సర్వవ్యాపి అయినట్లయితే మరి జయంతిని ఎలా జరుపుతారు అని వారిని అడగాలి. ఇప్పుడు పిల్లలను మీరు చదువుకుంటున్నారు. వారు తండ్రి కూడా, శిక్షకుడు కూడా, మరియు సద్గురువు కూడా అని మీకు తెలుసు. బాబా అర్థం చేయించారు. సిక్కు ధర్మం వారు కూడా వారిని సత్శ్రీ అకాలని అంటారు. ఇప్పుడు వాస్తవానికి ఆత్మలందరూ అకాలమూర్తులే. కాని ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటారు. అందుకే జనన మరణాలు అని అంటారు. ఆత్మైతే అదే ఉంటుంది. ఆత్మ 84 జన్మలు తీసుకుంటుంది. కల్పం ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడు వారు స్వయమే వచ్చి వారు ఎవరు, వారు ఏ విధంగా వీరిలోకి ప్రవేశిస్తారు అనేది తెలియజేస్తారు. తద్వారా మీరు మీ అంతటా మీరే అర్థం చేసుకుంటారు. మొదట అర్థం చేసుకునేవారు కాదు. అయితే పరమాత్మ ప్రవేశించడమైతే జరిగింది, కాని ఎలా ప్రవేశించారు, ఎప్పుడు ప్రవేశించారు అన్నదేమైనా అర్థం చేసుకునేవారా? రోజు రోజుకి మీ బుద్ధిలోకి విషయాలు వస్తూ ఉంటాయి. మీరు కొత్త కొత్త విషయాలను వింటూ ఉంటారు. ఇంతకు ముందేమైనా ఇద్దరు తండ్రుల రహస్యాన్ని అర్థం చేయించేవారా? ఇంతకుముందు చిన్నపిల్లల వలె ఉండేవారు. ఇప్పుడు కూడా చాలామంది అంటారు, బాబా మేం మీ 2 రోజుల పిల్లలము లేక ఇన్ని రోజుల పిల్లలము అని. ఏదైతే జరుగుతుందో అదంతా కల్పకృతం వలె జరుగుతుందని అర్థం చేసుకుంటారు. ఇందులో ఎంతో జ్ఞానం ఉంది. ఇది అర్థం చేసుకోవడానికి కూడా సమయం పడుతుంది. జన్మ తీసుకుని మళ్లీ మరణిస్తారు కూడా. 2 నెలలు 8 నెలలు వారిగాయ కూడా మరణిస్తారు. మీ వద్దకొస్తారు, ఏమంటారంటే, ఇది నిజమే, వారు మన తండ్రి, మనం వారి సంతానము. అవును అవును అని అంటారు. చాలా ప్రభావితులవుతున్నారు అని పిల్లలు రాస్తారు కూడా. మళ్లీ బయటకు వెళ్లగానే సమాప్తం, మరణిస్తారు. మళ్లీ అసలు రానే రాకపోతే ఏమవుతుంది? అయితే చివర్లో వచ్చి రిఫ్రెష్ అన్నా అవుతారు లేక ప్రజల్లోకైనా వస్తారు? ఈ విషయాలన్నింటినీ అర్థం చేయించాలి. మనం శివజయంతిని ఎలా జరుపుకుంటాము, శివబాబా ఏ విధంగా సద్గతినిస్తారు, ఈ విషయాలన్నీ అర్థం చేయించాలి. శివబాబా స్వర్గమనే కానుకం తీసుకొస్తారు. నేను మీకు రాజ్యోగాన్ని నేర్పిస్తాను, విశ్వానికి యజమానులుగా తయారు చేస్తాను అని వారు స్వయమే అంటారు. తండ్రి స్వర్గరచేత కావున తప్పకుండా స్వర్గానికే యజమానులుగా తయారు చేస్తారు. మనం వారి చరిత్రను గురించి తెలియజేస్తాము. ఏ విధంగా స్వర్గస్థాపన చేస్తారు, ఏ విధంగా రాజ్యోగాన్ని నేర్పిస్తారు అనేది వచ్చి తెలుసుకోండి. తండ్రి ఏ విధంగానైతే అర్థం చేయిస్తారో అదే విధంగా పిల్లలు అర్థం చేయించలేరా? ఇందులో చాలా బాగా అర్థం చేయించేవారు కావాలి. శివుని మందిరాలలో చాలా బాగా జరుపుకుంటూ ఉండొచ్చు, అక్కడకు వెళ్లి అర్థం చేయించాలి. లక్ష్మీనారాయణ మందిరంలో ఒకవేళ శివుని జీవితకాతను వినిపిస్తే అది ఎవరికీ హత్తుకోదు, అది వారి ఆలోచనలోకి రాదు. కావున వారికి బుద్ధిలో బాగా కూర్చోబెట్టవలసి ఉంటుంది. లక్ష్మీనారాయణ మందిరానికి ఎందరో వస్తారు. వారికి లక్ష్మీనారాయణ రాధాకృష్ణుల రహస్యాన్ని అర్థం చేయించచ్చు. వారివి వేరువేరు మందిరాలుండకూడదు. శ్రీకృష్ణ జయంతి నాడు మీరు శ్రీకృష్ణుని మందిరంలోకి వెళ్లి కృష్ణుణ్ణే తెల్లనివాడిగా, కృష్ణుణ్ణే నల్లనివాడిగా ఎందుకు మహిమ చేస్తారు అనేది అర్థం చేయిస్తారు. అతణ్ణి పల్లెటూరు బాలుడు అంటారు. పల్లెటూర్లలో ఆవులను మేకలను మేపుతూ ఉంటారు కదా, బాబా ఫీల్ అవుతూ ఉంటారు, నేను కూడా పల్లెటూరు బాలుడుగానే ఉండేవాణ్ణి. టోపీ లేదు, చెప్పులూ లేవు. నేను ఎలా ఉండేవాణ్ణి? తర్వాత బాబా వచ్చి ప్రవేశించారు అన్నది ఇప్పుడు స్మృతిలోకి వస్తుంది. కావున బాబా ఇచ్చిన ఈ లక్ష్యం అందరికీ లభించాలి. అదేమిటంటే, శివబాబాను స్మృతి చేయండి, వారే సద్గతిదాత. మీరు రామచంద్రుని జీవితకాతను కూడా తెలియజేయచ్చు. అతని రాజ్యం ఎప్పటినుండి ప్రారంభమైంది, ఎన్ని సంవత్సరాలైంది, ఇటువంటి ఆలోచనలు రావాలి. శివుని మందిరంలో శివుని చరిత్రను వినిపించాల్సి ఉంటుంది. లక్ష్మీనారాయణ మందిరంలో లక్ష్మీనారాయణ మహిమను చేయవలసి ఉంటుంది. రాముని మందిరంలోకి వెళ్తే రాముని జీవితకాతను వినిపిస్తారు. ఇప్పుడు మీరు దేవీదేవత ధర్మాన్ని స్థాపన చేసేందుకు పురుషార్థం చేస్తున్నారు. హిందూ ధర్మాన్నైతే ఎవ్వరూ స్థాపించలేదు. వాస్తవానికి హిందూ అనేది ధర్మమేమీ కాదు. ఈ మాట నేరుగా చెప్పినట్లయితే డిస్టర్బ్ అవుతారు. వీరు క్రైస్తవులేమో అని అనుకుంటారు. మీరు ఇలా చెప్పండి, మేము ఆది సనాతన దేవీదేవత ధర్మానికి చెందినవారము, దానిని మధ్యన హిందూ ధర్మమని అన్నారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు, మాతా పితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, శివజయంతిని వైభవంగా జరపండి. శివ్బాబా మందిరాలలో శివ్బాబా యొక్క, మరియు లక్ష్మీనారాయణ మందిరాలలో లక్ష్మీనారాయణలు లేక రాధాకృష్ణుల యొక్క చరిత్రను వినిపించండి. అందరికీ యుక్తియుక్తమైన వివరణ అందించండి. రెండవ పాయింట్, అజ్ఞానాంధకారం నుండి రక్షించుకునేందుకు ఆత్మరూపీ దీపాన్ని జ్ఞానమనే నూనె ద్వారా సదా ప్రజ్వలితంగా ఉంచాలి. ఇతరులను కూడా అజ్ఞానాంధకారం నుండి బయటకు తీయాలి. వరదానము, సర్వ ఖజానాలతో సంపన్నంగా అయి నిరంతర సేవను చేసే తరగని అఖండ మహాదానీ భవ. బాప్దాదా సంగం యుగంలో పిల్లలందరికీ అచల్ అఖండ్ అన్న వరదానాన్ని ఇచ్చారు. ఎవరైతే ఈ వరదానాన్ని జీవితంలో ధారణ చేసి అఖండ మహాదానులుగా, అనగా నిరంతర సహజ సేవాదారులుగా అవుతారో వారు నంబర్ వన్గా అవుతారు. ద్వాపరం నుండి భక్తాత్మలు కూడా దాతలుగా అవుతారు, కాని తరగని ఖజానాలకు దాతలుగా అవ్వలేరు. వారు వినాశీ ఖజానాలు లేక వస్తువులకు దాతలుగా అవుతారు. కాని సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉన్న దాత పిల్లలను మీరు ఒక్క క్షణం కూడా దానమివ్వకుండా ఉండలేరు. శ్లోకన్, ఎప్పుడైతే స్వభావంలో సరళత ఉంటుందో అప్పుడు లోపలి సత్యత స్వచ్ఛత ప్రత్యక్షమవుతాయి. ఓం శాంతి.